ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతుంది శ్రీమద్భాగవతం దశమ స్కంద మూడో భాగం అధ్యాయం 69 శ్లోకము 7.
తస్యాం అంతఃపురం శ్రీమద్ అర్చితం సర్వదృష్ట్యా పై హరే స్వకౌశలం యత్ర త్వష్ట కార్శ్యేన దర్శితం. తస్యాంతపురం శ్రీమ అర్చితం సర్వదిష్టపై హరే సౌకశలం యత్ర హరేశకౌశలం యత్రష్టాకార్షేణ దర్శితం
తస్యాం దాని లేదా ద్వారకెందు అంతఃపురం అంతఃపురము శ్రీమద్ ఐశ్వర్యపూర్ణము అర్చితం అర్చింపబడినది సర్వదృశ్య సకల లోకము యొక్క పై పాలకులచే హరే శ్రీహరి యొక్క స్వ తన సొంతం కౌశలం నైపుణ్యం యత్ర ఎచ్చటనైనా త్వష్ట త్వష్టచే స్వర్గలోక శిల్పకారుడు విశ్వకర్మ కార్త్యేన పూర్తిగా దర్శితం చూపబడెను. అర్థం చెప్పింది ఏసీ భక్తులు చిరప్రభుపాద భావము. ద్వారకాపురం నందు లోకపాలకులచే అర్చితముకు ఒక రమ్యమైన అంతఃపురం కలదు. విశ్వకర్మ తన దివ్య నైపుణ్యం చూపినట్టి ఆ క్షేత్రమును శ్రీహరి నివాసస్థానం. ఆ విధముగా అది శ్రీకృష్ణుడు రాముల యొక్క 16,000 మంది చే చక్కగా అలంకృతమైండును. నారదముని అట్టి మహాభవనములో దాని ఒక దాని యందు ప్రవేశించను. భాష్యం. త్వష్ట విశ్వకర్మ భగవాన్ నైపుణ్యం ప్రకటించిన కారణమే అంతర్ సుందరముకు భవనమును నిర్మించగలనని శ్రీ జీవగోస్వామి తెలిపిది. ప్రపంచ చక్రవర్తులు రాకుమారులు కేవలం శ్రీకృష్ణుని అర్చించుటకే ఆ భవనము దర్శించుండేది. దేవతలు శిల్పైన విశ్వకర్మయే స్వయముగా శిల్ప నమూనాను తయారు చేసి ఆ భవన నిర్మాణంలో తన ప్రతిభను కౌశలమును ప్రదర్శించినని శిల ప్రపాద రచించింది. ఓం అజ్ఞాంతమిందశ్చ జ్ఞానాంజనశలాకయ సక్షం నిమితయ్యేన్ తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని నమస్తే సారస్వతదేవి గౌరవాన్ని ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి. ఈ యొక్క శ్లోకం భగవంతుని యొక్క ఐశ్వర్యం గురించి వివరిస్తుంది. అంటే అతడు భగవంతుడు ఎంత వైభవతంగా నివసించాడు, ద్వారకానగరం ఏ విధంగా ఆకర్షితంగా వర్ధిల్లింది అనే విషయం గురించి చర్చిస్తుంది. అయితే మనందరూ తెలుసు ఉత్తర భారతదేశంలో ద్వారకానగరం ఉందని. చరిత్రార్థాల ద్వారా అది ఎంత వైభవతంగా రకరకాల మణులతోని రత్నాలతోని నిర్మించబడిన భవనాలని మనం ముందు శ్లోకంలో చదువుకున్నాం. స్ఫటికతోనూ వెండితోనూ నిర్మితమైన నవలక్ష ప్రసాదాలు మరకత మణులచే దివ్యంగా అలంకృతమైండెను. ఆ ప్రసాదములో ఉపకరణములు స్వర్ణరసిక ఖచ్చితమై ఉండెను. రాజమార్గములు రహదారులు కోడలి ప్రాంతములు అంగళ్ళు చక్కగా నిర్మించబడి ఉండెను. సభాగృహములు దేవాలయములు నగర శోభను ఇవిడింపజేయుచుండెను. రహదారులు గృహాంగణులు, విపణ విధులు, గృహమెంగులు నీటితో తడిపి ఉండగా ధ్వజములందు ఎగడే పతాకములు సూర్యతాపం ఛాయను తగ్గించుండెను. ఇలా విధంగా ద్వారకా నగరం యొక్క వైభవం నుంచి వివరిస్తోంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలోని విశ్వకర్మ తన ప్రతిభతోని ఆ భవన నిర్మాణం నిర్మించాడు, అది భగవంతుని కృప ద్వారా అని ఇక్కడ చెప్పబడుతుంది. విశ్వకర్మ ఎవరంటే దేవతల యొక్క లైక్ భవన నిర్మాణాలకు ఉపయోగించబడే ఒక ఇంజనీర్. లైక్ మనం ఈ ప్రపంచంలో మనం రకరకాల పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతూ ఉంటాం, భవంతులు కడుతూ ఉంటాం. ఆ భవంతుల నిర్మాణానికి ఖచ్చితంగా ఒక స్థపతి లేదా ఇంజనీర్ కావాలి. ఖచ్చితంగా అతని యొక్క ఆధ్వర్యంలోని భవన నిర్మాణం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా విశ్వకర్మ యొక్క ఆధ్వర్యంలోని ఈ యొక్క భగవంతుని యొక్క మందిరాలు కావచ్చు, లేదంటే భవనాలు కావచ్చు, లేదా దేవతల యొక్క గృహాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించబడుతుంటాయి. మహాభారతంలో కూడా చూసినట్టయితే మైసూర్ నిర్మాణం కూడా విశ్వకర్మ చేతే సృష్టించబడింది. మహాభారతంలోని చాలా విభాగం అంతా కూడా మైసూర్ ఎంత అద్భుతంగా నిర్మించబడి ఉంది. ఆ వైభవాన్ని చూసి దుర్యోధనుడికి కన్నుకుట్టింది. దుర్యోధను సమస్త ప్రపంచానికి రారాజు, అతని దగ్గర ఎంతో సంపద ఉంది. కానీ మైసభ నిర్మాణం చూసిన తర్వాత అతనికి తన దగ్గర సంపద కూడా వేస్ట్ ఏమో అనిపించింది, అంత అద్భుతంగా ఉంది ఆ మైసభ నిర్మాణం. సిమిలర్లీ ఇక్కడ కూడా ద్వారకా నగరం కూడా ఈ యొక్క గోడలకి లేదా తలుపులకి స్తంభాలకి నవరత్నాలతో నిర్మించబడిన మణులతోని, తర్వాత ద్వారాలు బంగారం వెండితో పుట్టి నిర్మించిన ద్వారాలు ఎంతో ఆకర్షణీయంగా అలరాడుతుంది. నగర వీధంతా కూడా ఎంతో స్వర్ణాంకంతో నిర్మించబడి ఉంది. అంత అద్భుతంగా ఉంది ఈ యొక్క నగరం. మరి మనందరికీ అనుమానం రావచ్చు, మనం ఆ నగరం చూడలేదు కాబట్టి, లేదా అది కనిపించట్లేదు కాబట్టి మీరు చెప్తున్న ఈ వ్యాఖ్యానం ద్వారకా నగరం యొక్క వైభవం అబద్ధం అని అనిపించవచ్చు. ప్రస్తుత ప్రపంచంలో చాలామందికి ఈ సంశయం ఉంది, ద్వారకా నగరం నిజంగా ఉందా అని సందేహం. కానీ ద్వారకా నగరం ఖచ్చితంగా ఉంది, సందేహం లేదు. దీనికి మనకి ఆధారం ఏంటంటే శాస్త్రాలు, ప్రామాణికమైన వ్యక్తులు, వీరి యొక్క ఆధారంగానే మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే అది శబ్ద ప్రమాణంతో కూడుకుంది కాబట్టి, అది ఈ యొక్క అవరోహణ పద్ధతి నుంచి వచ్చింది కాబట్టి. విషయాన్ని ఏదైనా మనం గ్రహించాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి, ఒకటి అవరోహణ, ఆరోహణ. అవరోహణ పద్ధతి అంటే గురు శిష్య పరంపరగా వచ్చింది, అందులో ఆ జ్ఞానం శాస్త్రీయమైంది, సర్వులు అంగీకరించవలసింది. ఆరోహణ పద్ధతి అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, అంటే ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా చూడడం లేదా అనుమానించడం, ప్రయోగాల ద్వారా ఇంద్రియజన్య జ్ఞానంతో పరిశీలించడం. ఈ పద్ధతి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పరిశీలించడం, అది మన వల్ల కాంది సాధ్యం కాదు ఆ విషయాన్ని తెలుసుకోవడం. మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లోని ఈ యొక్క న్యూస్ పేపర్స్లో కావచ్చు, లేదంటే టెలివిజన్లో కావచ్చు, ఆకాశంలో ఉండే నాసా గ్రహం ద్వారా ద్వారకా నగరం సముద్రం అడుగురు ఉంది, అవశేషాలు ఉన్నాయి అని వాళ్ళు చూచాయిగా చెప్తున్నారు, కానీ సంపూర్ణంగా ఉంది అని వాళ్ళకి అంతం చేయలేకపోతూ ఉన్నారు. సిమిలర్లీ శ్రీలంక నిర్మించిన శ్రీరామ వారధి కూడా కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు, కొంతమంది ఊరినేది కలిపి కట్టి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు పూర్తిగా ప్రత్యక్షంగా చూసిన దాన్నే నమ్ముతారు అనే భావన కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఈ యొక్క ఆరోహణ పద్ధతిని స్వీకరిస్తున్నారు కాబట్టి విషయాన్ని త్వరగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. అందులో మనం ఏదైనా విషయాన్ని మనం సరళంగా తెలుసుకోవాలి లేదా మనం అంగీకరించాలంటే మనం ఈ యొక్క ఆరోహ పద్ధతిని మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అంటే శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం ఎవరైతే స్వీకరిస్తాడో అటువంటి వ్యక్తి ఎటువంటి కాలయాపన లేకుండా సులభంగా విషయాన్ని గ్రహించగలుగుతాడు. మనం శబ్ద ప్రమాణం తీసుకోకుండా ప్రత్యక్ష జ్ఞానంతో మనం తెలుసుకోవాలనుకుంటే అది కేవలం కాలం వృధా అవుతుంది అని మనకి అర్థం చేసుకోవాలి. దీనికి చిన్న ఎనాలిసిస్ తీసుకున్నట్టయితే లాస్ట్ టైం మీకు మన రీడింగ్ క్లాస్ లో కూడా ఆ యొక్క అనాలిసిస్ చెప్పాను. అదొక కొంతమందికి తెలీదు. సమాజంలో ఒక గొప్ప శాస్త్రవేత్త ఎంతో పేరు ప్రఖ్యాతించాడు. అతడు తన యొక్క ఉపన్యాసాన్ని ఒక పెద్ద విశ్వవిద్యాలయంలోని చెప్పడం కోసం వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక నల్లగా ఉన్న వస్తువు కనిపించింది. ఏమై ఉంటుందా అని అతడు దాన్ని పరిశీలనగా చూశాడు. విషయాన్ని గ్రహించలేకపోయాడు. దాన్ని పట్టుకుని చూశాడు. ఆయన కూడా విషయాన్ని గ్రహించలేకపోయాడు. కింద పడేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన మనసులో ఆ యొక్క ఆలోచన మళ్ళీ, నేను సరిగ్గా తెలుసుకోలేకపోయినే నా యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క దేశంతా కూడా మారుమోగుతూ ఉంది, ఎందుకు నేను తెలుసుకోలేనని మళ్ళీ వచ్చాడు. ఆయనకి వచ్చి ఈసారి ఆ యొక్క నల్లగాని వస్తువుని బాగా పరిశీలించాడు. పట్టుకుని చూశాడు. ముగ్గు దగ్గరపెట్టి వాసన కూడా చూశాడు. స్టిల్ అతను విషయాన్ని గమనించలేకపోయాడు. మళ్ళా తన యొక్క ఉపన్యాస సమయం అయిందని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి కొంత దూరం వెళ్ళి మళ్ళా అతనికి మనసు స్థిమితం కాలేదు. ఖచ్చితంగా దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మళ్ళా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఈసారి బాగా పరిశీలించాడు. తర్వాత పట్టుకున్నాడు. ముక్కుతో వాసన కూడా చూశాడు. ఇక్కడ నోటితో రుచి కూడా చూశాడు. చీ తూ అని కింద పడేశాడు. ఆ పట్టుకుంది ఏంటంటే మలం. అందువల్ల శాస్త్రాలు ఏం వివరిస్తాయంటే మార్గ మధ్యలో నల్ల కనిపించిన వస్తువుల్ని కూడా మీరు ముట్టుకోవద్దు, అవి మలము అని నిరూపిస్తుంది. శాస్త్ర ప్రమాణం మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఎటువంటి సంకోచం లేకుండా, కాలయాపన లేకుండా మనం సులభంగా మలమును గ్రహించి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ప్రత్యక్షంగా గ్రహించాలి అని మనం అనుకున్నట్టయితే అప్పుడు ఇటువంటి చేదనుమానం మనం పొందే అనుభవాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ద్వారకా నగరం కూడా నిజంగా ఉందా అని అటువంటి అపోహలతోని మనం ఉన్నట్టయితే, మనం ఎంతకాలం ఈ విధంగా ప్రయోగం చేసినా కూడా, అంటే ఇంద్రజన్య జ్ఞానంతో ప్రయోగం చేసినా కూడా మనం ఎటువంటి ఫలితాన్ని సాధించడం కాలం వృధా అవుతుంది. రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే ఒక 6 నెలలు 7 నెలల క్రితం లేదా నియర్ టు 8 మంత్స్ అయి ఉండొచ్చు, మనకి అనంత పద్మనాభ టెంపుల్లోని విలువైన బంగారము మణిరత్నాలతో నిర్మితమైన ఎన్నో రకాల గదుల్లో నిండిన ఆభరణాలు దొరికాయని మనం విని ఉన్నాం. పేపర్లో కూడా చూసాం. కొంతమంది ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు కానీ అవకాశం దొరకలేదు. కానీ ప్రూవ్ అయింది ఏంటంటే భగవంతుడు అంత సంపదతో బలిదిల్తున్నాడు అనే విషయం ప్రూవ్ అయింది. అదేవిధంగా దేవదేవన శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్వారకా నగరాన్ని తన వైభవాన్ని ఆ విధంగా ప్రకటిస్తున్నాడు. ఉదాహరణకి మనం సమాజంలో చూసుకున్నట్టే, ఎక్కడైతే ప్రెసిడెంట్ ఉంటున్నాడో ప్రెసిడెంట్ నివసించే అతని నివాసం అంతా కూడా ఎంతో వైభవంగాను ఎంతో ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే అతడు సమస్త దేశానికి మొదటి పౌరుడు కాబట్టి అతని ఉండే నివాసం కానీ ఆ పరిసరాలు కానీ ఎంతో ఆకర్షణీయంగానూ చూడదగ్గ ఉంటుంది. సాధారణమైన ఒక వ్యక్తిగా ఇంత అలంకరణ లేదంటే ఇంత ఆకర్షణీయంగా మనం చూసినట్టయితే మరి సమస్త జగత్తుకి అధినేత దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, మరి ఆయన నివాసం ఆయన తలక పరివారము ఎంత ఆకర్షణీయంగా ఇంకా శోభిల్తున్న విషయాన్ని మనం సులభంగా అంగీకరించవచ్చు. ఇంకా రీసెంట్ మనం చూసినట్టయితే కొన్ని 100 సంవత్సరాల క్రితం చూసినట్టే ఇక్కడ ఎవరైనా హంపీ నగరం చూసారా? మనకి బళ్ళారి పక్కన ఉంది హంపీ నగరం. ఎంతమంది చూసారు వాళ్ళు? ఫ్యూ మెంబర్స్. హంపీ నగరంలోని అప్పటికాల సంపద, కళలు, వైభవాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా మనం దర్శించవచ్చు. అది మన కండకు కనిపిస్తుంది కాబట్టి మనం అంగీకరిస్తున్నాం. అంటే అప్పటి కాలంలో ఉండే వ్యక్తులు ఏ విధంగా జీవితం గడిపారు, వాళ్ళ వైభవం ఏ విధంగా ఉంది, వాళ్ళ కళాపోషణ ఏ విధంగా ఉంది, వారి సాంప్రదాయ విలువలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రత్యక్ష ఉదాహరణలు ఈ హంపీ నగరం. అంటే 100 సంవత్సరాలు జస్ట్ మేబీ 200 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఆ యొక్క ఈ యొక్క చరిత్ర మనకు ఆధారం కనిపించింది కాబట్టి మనం హంపీ నగరాన్ని అంగీకరిస్తున్నాం. తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలోని ఆ విధంగా హంపీ నగరం ఎంతో వైభవంగా ఉందని మనం తెలుసుకున్నాం. మరి దానికన్నా ఇంకా 1000 సంవత్సరాలు వెనక ఉండేది ఈ యొక్క ద్వాపరయుగం. ద్వాపరయుగంలోని 5000 సంవత్సరాల పూర్వం ఈ యొక్క ద్వారకా నగరాన్ని నిర్మించడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు సముద్రం మధ్యలో. మరి అది ఎంత వైభవంగా ఉందని మన శాస్త్రాలు కనిపించట్లేదు కాబట్టి అది లేదన్నానికి వీల్లేదు. ఖచ్చితంగా అది ఉంది. మనం ఏ విధంగా అవగించాలంటే శాస్త్ర ప్రమాణంగా తీసుకుని దాన్ని అంగీకరించాలి అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కళలు అనేదని ఈ యొక్క బంగారము లేదంటే మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవర కాలయంలోని రత్నాలు దాసులుగా పోసి అమ్మారని మనందరూ విని ఉన్నాం. మనం చూడలేదు కాబట్టి మనం దాన్ని నమ్మలేకపోవచ్చు. కానీ చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అప్పటి కాలం నుంచి ఉన్న వ్యక్తులు అందరూ అంటే తాత ముత్తాల నుంచి ఉంది నిజంగా జరిగిన విషయాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం. కానీ ఇప్పటి కాలంలో మనం బజార్లోకి వెళ్ళి కేవలం కూరగాయలు కూడా రాసులు పోసి చూడలేని పరిస్థితి మంది. ఇప్పుడు నవడేస్ ఈ బంద్ జరుగుతున్న సందర్భంలోనే కూరగాయల ధరలు అపారంగా పెరిగి ఉన్నాయి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మన టెంపుల్కి వచ్చిన కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు, పచ్చిమిరపకాయలు కేజీ 300 రూపాయలు, ఉల్లిపాయలు 350 రూపాయలు, తర్వాత వెల్లుల్లి 400 రూపాయలు ఇట్లా ఉంది. అంటే రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల దాని ధరలు అధికం పెరిగిపోయాయి. ఇక సాధారణ వ్యక్తులు ఏ విధంగా కేవలం కూరగాయలు కొనుక్కుంటారు? ఇక అటువంటిది మణులు అలా రాసులు పోసి అమ్మే విషయం ఎంత ఖరీదై ఉంటాయి అంటే అంత వైభవితంగా విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లింది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్వారకా నగరాన్ని అంత వైభవితంగా నిర్మించి ఈ యొక్క తన యొక్క అంతఃపురంలో ఉన్న రాణులందరూ కూడా ఒక్కరికి ఒక రకమైన భవంతులు నిర్మించి అంతఃపురాలు నిర్మించి వారందరూ కూడా అందులో సుభిక్షంగా తన కార్యక్రమాలను నిర్మించాడు. అయితే ఈ విషయాన్ని మనం తెలివితేటలతోని మనం లేదంటే కల్పనలతోని మనం అవగాహన చేసుకోదాం. కేవలం భగవంతుని పట్ల భక్తి లేదా విశ్వాసం కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరిస్తారు. సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారని భగవద్గీత 2:2 శ్రీకృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు. అనార్య జుష్టు మత్సర్గా అకీర్తికర మధ్యన అనే భాషలోని ప్రభుపాదర భాషల్లో ఆర్యులు అనార్యుడని వివరిస్తున్నారు. ఆర్యులు అంటే నాగరికులు అంటే నాగరికత కలనవారు. అనార్యులు అంటే నాగరికత లేనివారు అని అర్థండి. అంటే మనందరి దృష్టిలో నాగరికత అంటే గొప్ప భవంతులు లేదంటే అద్భుతమైన వస్త్రధారణ కదా, లేదంటే విలువైన వస్త్రాలు ధరించడం, లేదా విలువైన ఆభరణాలు ధరించడం, విలువైన వస్తువులను సేకరించడం అనేది నాగరికత అనుకుంటాం. కానీ ప్రపదంలో ఇచ్చిన వివరణ అంటే ఆధ్యాత్మిక విలువలతో జీవితాన్ని విలువలు ఎరిగిన వ్యక్తులు నాగరికులు లేదా ఆర్యులు అని వివరిస్తున్నారు. మరి అనార్యుడు అనేవారు కేవలం జీవితం లక్ష్యం తెలుసుకోకుండా భౌతికమైన భావంలో జీవితం గడిపేవారు, కాలం గడిపేవారు, కాలం వృధా చేసేవారు, అటువంటి వారిని కూడా అనార్యులు లేదా అనాగరికులు అని వివరిస్తుంది. మరి ఆ ప్రభుపాదారు ఇచ్చిన ఆ యొక్క వ్యాఖ్యానానికి మనం తీసుకున్నట్టయితే మనందరూ అనార్యుల కింద వస్తాం. ఎందుకంటే మనం ఎవరో నాగరికం కాము లేదా ఆర్యులు కాము. ఎందుకంటే మనందరూ ముఖ్య జీవిత లక్ష్యం జీవిత విలువలు ఎరిగి ఆధ్యాత్మిక మార్గంలో నాగరికత ఆధారపడిన మనుషుల్ని ఆర్యులుగా తెలుపుతూ ఉంది శాస్త్రం. శ్రీల ప్రభుపాదారు వెస్ట్ వెళ్లిన తర్వాత ప్రపంచంగా ఆయన న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టిన తర్వాత అతి పెద్దైన ఎత్తైన భవంతులు, ఎంతో పొడుగ్గా ఆకర్షణ కలిపిన వ్యక్తులందరూ సూటు బూటు వేసుకుని చకటక తన పనులు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా అబ్బా ఎంత పెద్ద భవంతులు అని మనకి ఆసక్తి కలుగుతుంది. మనం న్యూయార్క్ చూడకపోయినా కనీసం బొంబాయి నగరం వెళ్ళినట్టు చాలా పెద్ద భవంతులు ఉంటాయి. బొంబాయి చాలా దూరం ఉన్నాయంటే కొన్ని చెన్నై వెళ్ళినట్టయితే కొన్ని సిటీస్ కొన్ని డీప్ సిటీస్లోని చాలా హెత్తైన భవంతులు ఉంటాయి. ఎప్పుడూ బిల్డింగ్స్ ఉన్నవాడు ఆ బిల్డింగ్ చూసి అబ్బా ఏం బిల్డింగ్ అనుకుంటాడు. మరి ఆ భవంతులు నిర్మించి మనం ఏం మన లాభం పొందుతున్నామంటే మనం పూర్తిగా భౌతిక లాభాలు భౌతికమైన ఇంద్రియతృప్ కార్యక్రమంలో నిమగ్నమై మన జీవితాన్ని పూర్తిగా బద్ధజీవితం చేసుకుంటా ఉన్నాం. ప్రభుపాదారిని ఒక విలేకరి ప్రశ్నించాడు, మీరు మీ మందిరాల్ని ఎంతో వైభవంగాను ఆకర్షణీయంగాను ఎంతో చక్కగా చూడచక్కగా నిర్మిస్తూ ఉంటారు కదా, దీనికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, మీరు ఆ డబ్బుని సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పంచిపెట్టినట్టయితే ఈ యొక్క పేదరికం నిర్మించే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు మీరు ఆ విధంగా చేయకూడదన్నారు. అప్పుడు తిరిగి ప్రభుపాదారు ఆ విలేకరిని ఇంకో ప్రశ్న వేశారు, మరి మీరు కూడా పెద్ద పెద్ద హోటల్స్ లేదంటే మాల్స్ నిర్మిస్తూ ఉన్నారు లేదంటే క్లబ్స్ నిర్మిస్తూ ఉన్నారు, దానిలో మీరు ఆ నిర్మించిన దాంట్లో అన్ని రకాల భౌతిక కార్యక్రమాలు ఇంద్రియతృప్తి కార్యక్రమం చేస్తూ ప్రజల నుంచి అత్యధికంగా డబ్బు వసూలు చేస్తూ ఉన్నారు, ఆ విధంగా మీరు ఎంతో ధనం కొడగొట్టుకుంటున్నారు కదా, ఆ ధనంతో మీరేం చేస్తారు, మీరు చెప్తున్న ఆ పేదలకు ఇవ్వచ్చు కదా అని అడిగారు. అప్పుడు ఆ విలేకరికి ఏం సమాధానం చెప్పలేక ఊరుకుంటాడు. తిరిగి అప్పుడు ప్రభుపాదారు చెప్పారు, మేము అంత వైభవంగా నిర్మిస్తున్న మందిరాల కారణం ఏంటంటే ప్రజలు ఆ వైభవత మందిరాలను చూసి ఆకర్షితులై భగవంతుని దర్శనం చేసుకుని భగవంతుని బట్టి వాళ్ళ భక్తిని అలవర్చుకుంటారు, ఆ విధంగా భక్తి మార్గంలో ప్రవేశిస్తారు. కానీ మీ యొక్క భవంతుల నిర్మాణం లేదంటే మాల్స్ నిర్మాణాలకి మనం చేపట్టినట్టయితే
ఆ విధంగా వ్యక్తులు ఆ యొక్క ఇంద్రతృప్తి కార్యక్రమం నిమగ్నం అవుతారు, కానీ వారు ఏ కుశాన కూడా భగవంతుని పట్ల భక్తి అనే విషయాన్ని అలవర్చుకోరు. వారి జీవిత ముఖ్య లక్షణాన్ని వాళ్ళు అవగాహన చేసుకోలేకుండా ఈ భగవన్ చేతిలో పూర్తిగా బద్దులైపోతారు. మరి మీరు చేస్తున్న కార్యం మంచిదా, మేం చేస్తున్న కార్యం మంచిదా అని విలేకరిని ప్రభాకర్ అడిగారు. అప్పుడు ప్రభా చెప్పిన వ్యాఖ్యానానికి విలేకరి తప్పు మాదే అని చెప్పి అంగీకరించాడు. మరి సమాజంలో వ్యక్తులందరూ కూడా వస్తువుల్ని ప్రేమిస్తూ ఉంటారు, వ్యక్తుల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా అనాగరికులు చేసే పని. మన నాగరికులు చేసే పని ఏంటంటే వస్తువులను ఉపయోగించుకుంటారు, వ్యక్తుల్ని ప్రేమిస్తారు, పూజిస్తారు. అది చేసేది. ఇక్కడ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ దర్శనం కొరకు ప్రపంచ దేశంలోని రాజులందరూ కూడా వచ్చి ఆ దేవదేవుని అర్చించడికే ఆ భవనాన్ని దర్శిస్తున్నారు అని భాషలో ఇవ్వబడింది. ప్రపంచ చక్రవర్తులు రాకుమారులు కేవలం శ్రీకృష్ణ అర్చించడికే ఆ భవనము దర్శించుండరి అని ఇక్కడ వ్యాఖ్యానించబడింది. అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రాజులు లేదా రాకుమారులు అందరూ కూడా ద్వారకా నగరం దేనికోసం వస్తున్నారంటే ఆ దేవదేవుని అర్చించడం కోసం, ఆయన్ని ప్రేమించడం కోసం, ఆయన పట్ల భక్తిని పెంపొందించుకోవడం కోసం వస్తున్నారు. కానీ ఆ నగర వైభవం చూడడం కోసం కానీ ఆ మండలి కోసం కూడా కానే కాదు అని ఇక్కడ ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటి కాలంలో వ్యక్తులందరూ కూడా ఆర్యులు, వారందరూ యొక్క మానవ జీవిత విలువలు తెలుసుకున్నారు కాబట్టి వారందరూ యొక్క ముఖ్య గమ్యం దేవదేవుని యొక్క భక్తిని పెంపొందించుకోవడం, దేవదేవునితో కోల్పోయిన తండ్రికి సంబంధాన్ని పెంపొందించుకోవాలనే భావన కలిగి ఉన్నారు కాబట్టి భగవంతుని దర్శనం చేసుకుని ఆయన అర్చించడం కోసమే ఆ యొక్క ద్వారకా నగరం దర్శిస్తున్నారనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇప్పటి కాలంలో మనం అంత అభివృద్ధి కావైనా లైక్ డూప్లికేట్ మండలతో మనం అటువంటి మందిరాలు కట్టినా కూడా లేదా అటువంటి బిల్డింగ్ కట్టినా కూడా ప్రజలు దానికి వచ్చి ఆ భవంతులు చూస్తారు, కానీ ఆ భవంతు నిర్మాణం చేసిన ఎవరు దేనికోసం అనే విషయాలు కొని వారు ఆలోచించరు, దాన్ని ఎలా కొల్లగొట్టుకుందని ఆలోచిస్తారుంటారు. ఎందుకంటే ప్రజలు ఇప్పటి ప్రజలు వస్తువుని ప్రేమిస్తున్నారు, వ్యక్తుల్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అందరూ వీళ్ళంతా కూడా అనాగరికులు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి భగవంతుని వైభవం లేదా ఆయన కీర్తి లేదా ఆయన సంపద, ఆయన శక్తి, ఆయన అందము, ఆయన వైరాగ్యము, షడైస్ సంపన్న భగవంతుడు అవి మానవ మేధస్సుకు అందనివి లేదా సాధారణ వ్యక్తులకి అర్థం కాంది. మరి ఎవరికి అర్థం చేసుకోవాలంటే కేవలం భగవద్భక్తులు మాత్రమే దాన్ని అవగాహన చేసుకుంటారు, మరెవరు దాన్ని కూడా అర్థం చేసుకోలేరు అనే విషయం మనకు అర్థమవుతుంది. మనకి తిరుచి దగ్గర శ్రీరంగపట్నం ఉంది, శ్రీరంగపురం, శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి మందిరం సంపూర్ణంగా బంగారము వజ్ర వైడూర్యాలతోనే రత్నాలతో నిర్మించబడిన మందిరం. మరి మనకు ఆ మందిరం కేవలం రాతిగోళ్లతో కనిపిస్తోంది. మరి చరిత్ర ఆధారాలు చెప్తున్నవి ఏంటంటే భగవాన్ యొక్క మందిరం లేదా ఈ యొక్క తిరుమంగా ఆడవారు ఆ మందిరాన్ని నవరత్న రత్నాలతోని బంగారు గోడలతోని నిర్మించాడని మనం చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాతిగోళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది రత్నాలు కావని మనం ఎట్లా చెప్పగలుగుతాం? కానీ పవిత్ర భక్తులు మాత్రం దాన్ని గమనించగలుగుతారు విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాధారణ వ్యక్తులు కానీ లేదా కలుషితమైన భావన కలిగిన వ్యక్తులకి, భౌతిక భావన కలిగిన వ్యక్తులకి ఆ యొక్క మందిరం కేవలం రాతిగోళ్లగా కనిపిస్తుంది, కానీ రత్నకత్తి నిర్మితమైన బంగారు గోడతో అది కనిపించదు అనే విషయం మనం తెలుసుకోవాలి. అందువల్ల భగవంతుని యొక్క వైభవాన్ని అంత గొప్పగా ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. శ్రీరంగనాథుడికి సంవత్సరం మొత్తంలో 365 రోజుల్లోని 350 రోజులు ప్రతిరోజు ఒక రకమైన పండుగ జరుపుకుంటూ ఉంటారు. భగవంతుడు అంత గొప్పగా వైభవంతంగా తన కార్యక్రమం ఆర్తిస్తుంటాడు. ఎంత ధనవంతుడైనా కూడా ప్రతిరోజు అంత గొప్ప కార్యాలు చేయలేడు, వాడి వల్ల కాదు. మనం సమాజం చూస్తుంటాం గొప్ప గొప్ప ధనవంతులు లేదా సంపద గల వ్యక్తులు వాళ్ళ ఇల్లు కూడా బంగారం గోడలతోనే లేదంటే వజ్రవేడులతో నిర్మించుకున్న సందర్భం మనకి కనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా పూర్తిగా సిమెంట్ ఇటుకలతోనే కట్టిన కానీ వజ్రవేడులతో నిర్మించిన కావు. కానీ ద్వారకా నగరంలో దేవదేవుని శ్రీకృష్ణ యొక్క భవంతులు లేదా ఆ యొక్క అంతఃపురాలను కూడా సంపూర్ణంగా బంగారము వజ్రవైడూరులతోనే రత్నాలతో నిర్మించబడింది. అంటే అప్పటి కాలంలో వ్యక్తులందరూ కూడా వస్తువుల్ని ఉపయోగించుకుంటున్నారు, వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన యొక్క తోటి వ్యక్తులతో మంచి సంబంధాలు పెంచుకుంటున్నారు, దేవదేవుని పట్ల అచ్చిన భావము లేదంటే పూజాభావము ప్రేమభావం పెంపొందించుకుంటూ ఉన్నారు, తన దగ్గర ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో వ్యక్తులు తమ దగ్గర వస్తువుల్ని పూజిస్తున్నారు లేదా అర్చిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, తమ తోటి వ్యక్తుల్ని ఉపయోగించుకోవడం వల్ల పూర్తిగా సమాజం అంతా అస్తవ్యస్తమై ఉంది ఎటువంటి సంతోషకరమైన పరిస్థితి లేకుండా. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక గొప్ప ధనవంతుడు ఈ యొక్క శ్రీరంగనాథ స్వామిని వైభవాన్ని చూసి, మీ దగ్గర ఏం వైభవం ఉంది, నా దగ్గర ఇంకా గొప్ప వైభవం ఉందని తెలియజేయడం కోసం అతడు తన దగ్గర ఉన్న గొప్ప గొప్ప మణులు వజ్ర వైడూరాలు అన్నింటి కూడా తన మదపటేయన దగ్గరికి, కొన్ని వందల మదపటేయులు ఉన్నాయి, ఆ వందల మదపటేయులన్నీ కూడా ఎంత బరువు ఉంటుందో దాని మీద తాను కూడా కూర్చుని ఎంత బరువు ఉంటుందో అంత బరువుతో సమానమైన వజ్ర వైడూరాలు తర్వాత రత్న నవరత్నాలన్నీ కూడా పూర్తిగా ఎన్నో ఎన్నో పడవల్లో తీసుకొచ్చి రంగనాథ స్వామికి ఇచ్చాడు. రంగనాథ స్వామి స్వీకరించండి, ఆయనకి సేవలో నిమగ్నం చేయండి అని పూజారి చెప్పాడు. అప్పుడు రంగనాథ స్వామి ఆ యొక్క వజ్ర వైడూరాలు కానీ లేదంటే ఆ యొక్క విలువైన వస్తువులన్నీ కూడా నాకు అక్కర్లేదని చెప్పి తిరస్కరించాడు. పూజలు ఆ యొక్క సంపద అంతా తీసుకొచ్చి గుడి బయట రంగనాథ స్వామి టెంపుల్ బయట అంతా పడేశారు. తర్వాత కొప్ప పోశారు అంతా కూడా. మరి రంగనాథ స్వామి ఊర్లో ఉన్న అంటే శ్రీరంగంలో ఉండే ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఏ ఒక్కడు కూడా ఆ రత్నాలు కానీ మణులు కానీ బంగారం కానీ ముట్టునే ముట్టుకోలేదు. ఎందుకోసం? వాళ్ళందరికీ దేవదేవుడైన రంగనాథుడి పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉన్నారు. ఈ తుచ్చమైన రాళ్లు లేదంటే ఈ యొక్క అల్పమైన సంపద పట్ల వారికి ఇష్టమంత కూడా ఆసక్తి లేదు. ఇది ప్రత్యక్షంగా జస్ట్ ఓ 200-300 బ్యాక్ జరిగింది ఫస్ట్ టైం. ఇట్ ట్రూ. కానీ అప్పుడు కాలంలో వ్యక్తి అందరూ కూడా పూర్తిగా మానవత విలువలు కలిగి ఉన్నారు, ఆరులుగా జీవిస్తున్నారు, కాబట్టి వాళ్ళ జీవితం ఎంతో హ్యాపీగా ఉన్నది. కానీ అదే మనకు కానీ ఎవరైనా అట్లా ఒక పెద్ద రాసి మన కొండ తిరుమల కొండకి వెళ్తున్నప్పుడు ఎవరైనా రత్నాలు రోజు కింద పడేసి వెళ్ళిపోయారనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోలేదంటే ఇమీడియట్ గా అటకడగా బ్యాగులు సిద్ధు ఇంటి పెడతాం. ఎందుకంటే మనకు బాలాజీ ముఖ్యం కాదు, ఆ రత్నాలు ముఖ్యం. ఎందుకంటే మనం ఈ రత్నాల పట్ల మన ప్రేమ లేదా వాటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ నిజంగా భగవంతుడి పట్ల బాలాజీ పట్ల మనకు ఆసక్తి లేదు. అంటే ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఏంటంటే ఆ యొక్క వస్తువుల పట్ల మనం ఎంతో బంధం కలిగి ఉన్నాం లేదా వాటి పట్ల ఆకర్షితులై ఉన్నామని ఇక్కడ అర్థమవుతుంది. ఆ విధంగా ఆ యొక్క ధనవంతుడు పడేసిన సంపదంతా కూడా, ఆ యొక్క భగవంతుడు తెలుసుకున్న సంపద అంతా కూడా ఒక్క వ్యక్తి కూడా దాన్ని ముట్టుకోలేదన్నమాట. 2 సంవత్సరాల కాలం ఆ విధంగా ఉంది. 2 సంవత్సరాల కాలం ఆ విధంగా ఉన్నా కూడా రెండు శ్రీరంగ పట్ల మందిర పరిసరంలో ఉన్న వ్యక్తులందరూ కూడా లేదా యాత్రికులందరూ కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా ఒక్క చిన్న మణిని కూడా వాళ్ళు తీసుకోలేదు. అంటే అంత ఖచ్చితంగా రంగనాథ పట్ల ప్రేమ బంధన కలిగి ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత ఆ ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో అటువంటి ఆ వ్యక్తి రంగనాథ స్వామికి సమాపం చెప్పుకుని, దయచేసి నా తప్పు మంచి, నేను అహంకారంతో నీకు గొప్ప వైభవాన్ని చూసి నీకన్నా నేను గొప్ప వైభవాన్ని తెలియజేయడం కోసం నేను వచ్చాను, కానీ నా వైభవం ఎటువంటిదో ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూసి చూపించావు, నా యొక్క వైభవాన్ని చెత్తబుట్టలో చెత్త కింద తీసి పడేశావు అని భగవంతుడికి ప్రణామాలు అర్పించి తన తప్పుని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు రంగనాథ స్వామి, సరే నీ తప్పును మన్నించాను, ఇంకోసారి బుద్ధిగా ఉండని చెప్పి మళ్ళా ఆ సమర్థం అంటే తిరిగి భగవత్ కార్యాల్లో, అంటే భగవంతు స్వీకరించలేదు, భగవత్ కార్యాల్లో ఉపయోగించడం జరిగింది. అందువల్ల మనం ఎంతకాలం అంటే ఈ యొక్క వస్తువులకి మనం ప్రాధాన్యత ఇస్తామో లేదంటే ఈ యొక్క కనిపించే బాహ్యమైన వస్తువులకు మనం ఎక్కువ ఆకర్షితులు అవుతామో అంతకాలం మనం భగవంతుని చైతన్యంలోకి మనం రావడం జరగదు, లేదా భగవంతుని యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకోవడం జరగనే జరగదు. ప్రభుపాదులు ఏం చెప్తానంటే భగవంతుని మందిరాలు చాలా వైభవంగా నిర్మించాలి అని చెప్తాను. ఇక్కడ ఈ యొక్క విశ్వకర్మ భగవంతుని మందిరాన్ని ఎంతో నైపుణ్యంతో తన యొక్క ప్రతిభని కౌశల్యాన్ని ప్రదర్శించాడు అని ఇక్కడ రాయబడింది. మనం ప్రస్తుత ప్రపంచంలో మనకున్న నైపుణ్యాన్ని, మన ప్రతిభని భగవంతుని యొక్క మందిర నిర్మాణాలని అత్యంత ఆకర్షణీయంగా వైభవంగా నిర్మించడం కోసం మనం ఆ యొక్క సూత్రాన్ని తీసుకోవాలి. ఆ విధంగా మనం భగవంతుని సేవ చేసిన వాళ్ళు అవుతామని ఈ విషయం అర్థం చేసుకోవాలి. అటువంటి వైభవత మందిరాలు నిర్మించడం ద్వారా మందిరానికి వచ్చిన వ్యక్తులందరూ కూడా శ్రీ రాధాగోవింద మందిరం దర్శనం చేసుకుని రాధాగోవింద పట్ల అపారమైన భక్తిని లేదా భక్తిని అలవర్చుకున్న పరిస్థితుల్లోకి వెళ్తారు. అయితే ఈ యొక్క భగవంతు వైభవమైన మందిరాలని ఈ యొక్క భగవంతు అత్యంత ఆకర్షణీయంగా అలంకరించే విధానం కేవలం మన యొక్క కృష్ణ చైతన్యం ఇస్కాన్ మార్గంలో, ఇస్కాన్ విధానంలో మాత్రమే ఉంది. మరే ఇతర వైష్ణవ తత్వాల్లో కానీ లేదా వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా భగవంతు అంత వైభవంగా అలంకరించే పద్ధతి మనకు కనిపించదు. అందులో సమాజంలో వ్యక్తులందరూ కూడా ఇస్కాన్ మందిరాల పట్ల అత్యంత ఆకర్షితులై ఉంటారు. మీరు దేవదేవ శ్రీకృష్ణుని ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు అని పొగడ్తలు ఉన్నాయి లేదా కీర్తింపులు కూడా ఉన్నాయి. అక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రభుపాదుల ఉద్దేశం భగవంతుని అత్యంత అద్భుతంగా అలంకరించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని ఆకర్షితులు కావాలని ముఖ్య విషయం. మరి అంత ఆకర్షణ కనిపిస్తున్న ఆ యొక్క విధానాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే భగవంతు ఇక్కడ వైభవము అనేది తీసుకున్నట్టయితే భగవంతుని యొక్క వైభవాన్ని తీసుకున్నట్టయితే ఆ వైభవాన్ని మనం భగవంతు మందిర నిర్మాణంలోని భగవంతు అలంకారంలోని భగవంతు సేవల్లోని భగవంతు కార్యాలలోని మన అంతే వైభవాన్ని ప్రదర్శించాలి అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ విధంగా చేయాలి. అప్పుడు సమాజానికి భగవంతుడు ఎంత గొప్పవాడు ఎంత వైభవంగా ఉంటాడనే విషయం అర్థమవుతుంది. అలా కాకుండా మనం సాధారణంగా ఏదో సాధారణ పద్ధతిలో మనం ఈ కార్యాలు చేసినట్టయితే భగవంతుడు పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి కలనెక్కలేదు. అందువల్ల మనం ఆచరిస్తున్న విధానంలోని భగవంతుడు అంత వైభవంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా అంతే వైభవం ఉండాలి అనుకోవడం మన తప్పు. అట్లా అనుకున్నట్టయితే మనం సమాజానికి తప్పు మార్గం చూపించిన వాళ్ళు అవుతాం. ప్రభాకర్ ఏం చెప్తారంటే భగవంతుని మందిరాలు అత్యంత వైభవంగా నిర్మించండి కానీ భగవద్భక్తులంతా కూడా అత్యంత సాధారణంగా ఉండండి అంటున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో వ్యక్తులకి భగవంతుని పట్ల భక్తి లేదా ఆ యొక్క మార్గంలో నేను కూడా తీసుకోవాలనే అవకాశం ఆసక్తి పుడుతుంది. అలా కాకుండా భగవంతు ఎంత వైభవంగా ఉన్నాడో నేను కూడా అంతే వైభవంగా ఉంటాను అని మనం అనుకున్నట్టయితే అప్పుడు మనం ప్రజలకి తప్పు మార్గాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. తర్వాత ఎవరు కూడా ఆ భక్తియుత మార్గాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. ఉదాహరణకి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక డివోటీ నాకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఒక కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు అత్యంత అధునాతమైన కారులో వెళ్తున్నప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఆ కారులో భక్తులు వచ్చారా బా ఏంటో ఎట్లా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం చూసుకుంటూ ఉంటారు. సమాజ దృష్టిలో ప్రజలకు ఒక అవగాహన ఏంటంటే భక్తులంటే ఎంతో సరళంగా ఉంటారు, వారు ఎంతో నిడారమగా ఉంటారు అనేది ఒక అభిప్రాయం. కానీ వారి దృష్టికి మనం ఎంతో వైభవంగాను లేదా ఎంతో ఆకర్షణీయంగానో భగవంతుడు ఎంత వైభవంగా ఉన్నా మనం కూడా అంతే వైభవంగా మనం కనిపించినట్టయితే వాళ్ళు భగవంతుడికి అర్పించబడుతున్న ఈ దానాలు లేదంటే ఈ యొక్క ధనమంతా కూడా వీళ్ళు వాడుకుంటున్నారేమో అనే అపోహపడే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు మనకు ఇవ్వాల్సిన భక్తులుగా మన పట్ల ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా వాళ్ళు మనం దూషిస్తారు. అందులో ఇక్కడ మనం ఈ యొక్క వస్తువుల్ని భగవంతుని సేవలో నమ్ముకుని చేయాలి. భగవంతుని యొక్క ప్రేమను ఇతర వ్యక్తులకు అందించి వాళ్ళని కృష్ణ చైతన్యవంతంగా తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్య విషయం. ఆ విధంగా మనం వర్తించినప్పుడే లేదా ప్రవర్తించినప్పుడే సమాజంలో వ్యక్తులకి భగవంతుని పట్ల భక్తుల పట్ల సమమైన గౌరవం లభిస్తుంది. మరి మనకి కొన్ని సందర్భాల్లో మన సందేహం ప్రశ్న రావచ్చు, ప్రభు మీరు అట్లా చెప్పారు కదా మరి మనం ప్రభుపాద వారు లేదంటే ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వారి ఖరీదైన బట్టలు ఖరీదైన వాహనాలు లేదా ఖరీదైన వస్తువులు వాళ్ళు సేకరిస్తూ వాళ్ళు వారికి అల్లం చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, మీరు చెప్పిన తప్పు వ్యాఖ్యానం కదా అని మనకి సందేహం రావచ్చు లేదా ప్రశ్న వేయచ్చు. అయితే అక్కడ వాళ్ళు లేదా ప్రభుపాదారు అత్యంత విలువైన బంగారం రింగ్స్ వాడారు లేదా అత్యంత విలువైన వస్త్రాలు వాడారు అత్యంత విలువైన వస్తువులు కూడా వాడారు నో డౌట్, బట్ వేట పట్ట ప్రభుత్వాద వారికి బంధం లేదు, చాలా ఫ్రీగా ఉన్నారు. లైక్ వెస్ట్ వర్జీనియా టెంపుల్లోని బంగారు మందిరంలో ప్రభుపాదారు భాగవతం ట్రాన్స్లేషన్ చేశారు. మళ్ళా మాయాపూర్కి వచ్చి పూర్వీకులు కూర్చుని భాగవతం గుడి దగ్గర దగ్గర కూర్చుని భాగవతం ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. రెండింటినీ ఆయన ఒక్కగా చూస్తున్నారు, అంటే ప్రభుపాద రెండు పట్ల వైభవం కలిగి ఉన్నారు. అతను ముఖ్య భావన భాగవతాన్ని అనువాదం చేయడం. మరి మనం అటువంటి వైరాగ్యంతో ఉన్నామా అని మనం చూసుకున్నట్టయితే అప్పుడు అటువంటి విలువైన వస్తువులు వాడినా కూడా మనకు ఇబ్బంది లేదు. మనం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఫ్యాన్ లేకపోయినా ఉండగలం కానీ ఫోన్ లేకపోతే ఉండడం కష్టంగా ఉంది, అంతగా మనం బద్దులైపోయాం. అంత మనం అంత బద్దులై ఉన్నప్పుడు మనం ఎట్లా మనం ఆ యొక్క ప్రభుత్వంతో కానీ లేదంటే భగవంతుతో కానీ మనం సరిపోచగలుగుతాం లేదా అట్లతో దాంతో మనం ఆ విధంగా ఉపయోగించడం వీలవుతుంది. అంటే మనం ఉపయోగించే వస్తువుల పట్ల ఎటువంటి బంధం లేకుండా ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప వస్తువులు వాడినా ఇబ్బంది లేదు, కానీ మనం వాటిపట్టి బంధం కలిగి ఉన్నామే అప్పుడు ఎట్లా మనం దాన్ని సరిపోల్చుకుంటాం అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో ఈ యొక్క బంధం నుంచి లేదంటే ఈ యొక్క తప్పు భావం నుంచి మనం బయటపడాలంటే మన యొక్క బుద్ధిని పరిశుద్ధం చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధిని ప్యూరిఫై చేసుకుంటామో అప్పుడు ఈ యొక్క విషయాలని ఏ విధంగా ఉపయోగించాలి లేదంటే మనకి డిస్క్రిమినేషన్ విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉంటాము. అప్పుడు ఏ వస్తువులను ప్రేమించాలి వేటిని మనం దూరంగా ఉంచాలనే విషయం మనకు అర్థమవుతుంది. అలా కానట్టయితే మనం అవసరమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటాం, అవసరమైన దేవదేవుని భక్తి అనే విషయాల పట్ల మన ఆసక్తి తగ్గించుకుంటాం. ఆ విధంగా మనం భక్తి కుమారులు ఉన్నప్పుడు కూడా మనం ఆ భక్తి కుమారుల్లో ఇటువంటి అభివృద్ధిని సాధించలేం. దీనికి హిజ్వెల్నెస్ మహారాజ్ పేరు మర్చిపోయాను, నేను దాని మీద చెప్తాను. మహారాజ్ ఇచ్చిన ఒక ఉపన్యాసంలోని మన యొక్క చైతన్యాన్ని ఏ విధంగా పరివర్తన చేసుకోవచ్చు లేదా బుద్ధిని ఎంత ప్యూరిఫై చేసుకోవచ్చు అనే దానికి ఒక చిన్న అనాలిసిస్ మహారాజ్ చెప్పారు. సత్యంద్ర మహారాజ్ కరెక్ట్. సత్యంద్ర మహారాజ్ ఇచ్చిన వ్యక్తంలో ఏంటంటే, మన యొక్క బాడీలోని రెండు రకాల కుక్కలు ఉంటాయి, డాగ్స్. ఒక డాగ్ ఇంటెలిజెంట్ డాగ్, ఒక డాగ్ మైండ్ డాగ్. మనం కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఈ మైండ్ డాగ్కి మనం ఫుడ్ పెట్టి ఉండడం వల్ల ఈ మైండ్ డాగ్ చాలా బలంగా బలిష్టంగా ఎంతో దుఃఖ తయారైంది. అందువల్ల దాని యొక్క సూచన తీసుకుంటూ మనం ఈ భౌద్ధికంలో బద్దలైపోయాం పూర్తిగా. ఏ విధంగా మనం దీని నుంచి బయటపడలేకపోతాం. కానీ దాని పక్కనే ఉన్న ఇంటెలిజెన్స్ డాగ్కి ఇసుమంతా కూడా కొంచెం కూడా మనం ఫుడ్ పెట్టకపోవడం వల్ల మైండ్ డాగ్ ఇచ్చిన సూచనని తప్పు అని బుద్ధి ఒక్క ఎటువంటి సూచన మనకు ఇవ్వలేకపోతుంది. కానీ నిజాన్ని మనం బుద్ధి కుక్కకి మనం ఎక్కువైతే ఆహారం పెడతామో అది బలిష్టంగాను ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు మనస్సు కుక్క అనే సూచనలకి అది సరైన మార్గం చూపించి దాని యొక్క ప్రభావం కానివ్వకుండా అది మనకు సహాయపడుతుంది. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బుద్ధి కుక్కకి ఇచ్చే ఆహారం ఏంటి, మరి మనసుని కుక్క ఇచ్చే ఆహారం ఏంటని మనం పరిశీలిస్తే, మనసుని కుక్క ఇచ్చే ఆహారం మనం కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఇక టీవీ పేపరు లేదా ఇంద్రజిత్ కార్యక్రమాలు లేదా కృష్ణ సంబంధం లేని కార్యక్రమాలు పూర్తి నిమగ్నం కావడం, ఇవి మనం గత కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిస్తున్నాం. అందువల్ల ఈ మనసునే కుక్క మనం ఎంతో బలిష్టంగా తయారు చేసి దాని యొక్క ప్రభావం ద్వారా మనం ఈ జగత్లో బదులవుతున్నాం. ఈ విషయం భగవంతుని యొక్క భక్తి మార్గంలో మనం అభివృద్ధి సాధించలేకపోతున్నాం. కానీ బుద్ధి అనే కుక్క మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆహారం పెడతామో అప్పుడు అది బలిష్టంగా తయారై మనకి భక్తి మార్గంలో సహాయపడుతుంది. మరి ఈ బుద్ధి అనే కుక్కకి పెట్టే ఆహారం ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? శాస్త్ర అధ్యయనం, భగవంతుని యొక్క శాస్త్రాధ్యయనం, భక్తుల యొక్క సాంగత్యం, భగవన్నామ స్మరణ లేదా భాగవత పఠనం, భాగవత శ్రవణ, తర్వాత భగవత్ ప్రసాదం, ఇలా సంపూర్ణంగా భగవంతుడు నిమగ్నమయ్యే కార్యక్రమాలు ఎప్పుడైతే మనం దాన్ని బుద్ధని కుక్క మన ఆహారంగా పెడతామో అప్పుడు ఈ బుద్ధని కుక్క ఎంతో బలిష్టంగా తయారై మనసుని కుక్క యొక్క సూచనని తీసుకునివ్వకుండా మనని కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు మనం ఈ భక్తి మార్గంలో అభివృద్ధి సాధించగలుగుతాం. ఆ విధంగానే మనం ఈ యొక్క భగవంతుని నామం పట్ల కూడా ఆకర్షితులవుతాం. లేదంటే మనం ఈ భగవంతుని నామంలో ఉన్న వైభవాన్ని కానీ లేదంటే ఈ భగవంతుని యొక్క వైభవాన్ని కానీ మనం గుర్తించిన పరిస్థితిలో వెళ్తాం అన్నమాట. మరి భగవంతుని నామం ఎంత గొప్పది, అది ఎంత శక్తివంతమైంది అని అవగాహన చేసుకోవడానికి చిన్న కథ లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ తీర్థకృష్ణ ఒక మంచి కథ చెప్పాడు, చాలా వండర్ఫుల్ కథ అది. మీరు ఎవరైనా విన్నారో తెలీదు, చాలా బాగుంది కథ. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడ వెళ్ళలేదు అది. ఆ కథ చాలా ఇన్స్పైర్ చేసింది నాకు. అదేంటంటే, ఒకసారి నారదుడు దేవదేవుడిని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ దేవ, నీ యొక్క నామం చాలా గొప్పది, శక్తివంతమని చెప్తుంటారు కదా, నాకు ప్రూవ్ కావాలి అది ఎట్లా శక్తివంతమైందో అని. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాయన నేను ప్రశ్న చెప్పే కన్నా నా వాళ్ళు ఎవరైనా, నా భక్తులు ఎవరైనా లేదా సాధారణ వ్యక్తులు ఎవరైనా దాన్ని సత్తే సమాధానం చెప్తాను నమ్ముతావు. సాధారణంగా మనం కూడా మీ కృష్ణ చేతనం ఎంత గొప్పదండి అని మనం అడిగితే కృష్ణ చేతనం గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళంతగా తీసుకోరు, ఎందుకంటే మీ యొక్క విషయం గురించి మీరే గొప్ప చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ కృష్ణ చేతనం అనుసరించే వ్యక్తులు ఎవరైనా చెప్తే, నిజమండి కృష్ణచేతనం చాలా గొప్పదండి, దాన్ని తీసుకోవడం మన కృష్ణకు భక్తులు అభివృద్ధి చెందావండి అని చెప్తే ఇమీడియట్ గా పక్క వ్యక్తి అంగీకరిస్తాడు, దాన్ని అనుసరిస్తాడు. అందువల్ల నేను నా యొక్క నామం గొప్పతనం గురించి నేను చెప్పేదానికన్నా నా భక్తులు కానీ నా పర్వాలేదు ఎవరైనా చెప్పినట్టయితే ఇంకా బాగుంటుంది. అందువల్ల నువ్వేం చేస్తావంటే పరముడి దగ్గర వెళ్ళు, అక్కడక్క క్రిమి కీటకం తనకు జన్మ తీసుకుంటుంది, అంటే తల్లి క్రిమి తన యొక్క జీవితాన్ని ఇస్తుంది ఇంకొక క్రిమికి. అందులో ఆ క్రిమి కీటకాన్ని అడిగినట్టయితే నీకు సమాధానం చెప్తాను. అప్పుడు నారదుడు ఆ యొక్క పశ్చిమ దిశగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క క్రిమి ఎక్కడైతే జన్మించిందో ఆ క్రిమికి చిన్న బేబీని అడిగాడు అనమాట. ఒక నీవు జన్మ తీసుకున్నావు కదా, ఈ యొక్క భగవంతుని నామం ఎంత గొప్పది, నారాయణ నామం లేదా కృష్ణ రామ అనే నామాలు ఎంత గొప్పవి అని అడుగుతుంది. ఎప్పుడైతే నారదు నుంచి ఆ మాట వచ్చిందో వెంటనే ఆ యొక్క పుట్టిన క్రిమి చనిపోయింది. నారదుడికి ఆశ్చర్యం వేసింది, నేనేం పాపం చేశాను, దీన్ని అడిగాను అంతే కదా అంతమంది చనిపోయిందండి అబ్బా అని చాలా బాధపడుతూ తిరిగి మళ్ళా కృష్ణ దగ్గరకు వచ్చాడు. ఏం కృష్ణ, నా చేతి దేవహింస చేసేసావే, నేను ఒక్క నా జీవితంలో ఒక్క జీవి కూడా నేను హింస చేయలేదు లేదా హత్య కూడా చేయలేదు, నువ్వు నా చేత జీవహింస చేసావే, ఇది అంతా అన్యాయం. అదేం లేదులే, నీ ప్రశ్న సమాధానం నువ్వు ఇంకో దిశగా వెళ్ళు అక్కడ దొరుకుతుందని చెప్తావు. లేదు ఈసారి నా చేత ఎటువంటి హాని చేస్తావు అని చెప్తాడు. లేదు ఈసారి కత్యంగా వస్తుంది వెళ్ళు అంటాడు. ఇప్పుడు దక్షిణ దిశగా వెళ్ళమని చెప్తాడు. దక్షిణ దిశగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గోవు తన యొక్క దూడకు జన్మిస్తుంది, ఆ దూడను అడుగుని చెప్తాడు. అప్పుడు ఆ నాద్ర యొక్క దక్షిణ దిశగా వెళ్ళి ఆ గోచాల్లో ఉన్న దూడ దగ్గరికి వెళ్ళి ఓ దూడ, నువ్వు రామ ఈ యొక్క జగన్ భగవంతుని యొక్క నామం యొక్క శక్తి ఎంతది, నారాయణ యొక్క నామం లేదా కృష్ణారామ యొక్క నామం ఎంత గొప్పది, దాని గురించి చెప్పు అని అడుగుతారు. దూడ ఎప్పుడైతే ఆ యొక్క మాట విందో టక్కన ప్రాణం వదిలేసింది. నా ఆదరికి గుండెలో రాయబడిపోయింది, ఇంతకుముందు ఏమో జీవహం జరిగింది, ఇప్పుడు గోహత్య, అయ్యో బాబా మహాపాతకం, నా పట్టి ఎట్లా పనిచేశాడేమని మళ్ళీ తిరిగి మళ్ళా కృష్ణ దగ్గరికి వచ్చాడు. ఏం కృష్ణ, నా చేత జీవహం చేయించావు, ఇప్పుడు గోహత్య కూడా చేయించావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అన్నాడు. అంటే సర్లేదు ఏం కాదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఉత్తర దిగ్గా వెళ్ళు, నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందని చెప్తాడు. ఈసారి ఏం చేస్తావు అంటే లేదు లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళని చెప్తాడు. ఈసారి ఈ యొక్క నారదు అడుగు వెళ్ళినప్పుడు ఒక సూదుడి ఇంట్లో పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడిని ఈ నారదు అడుగుతాడు, బాబు రాము యొక్క నామం లేదా కృష్ణ యొక్క నామం నారాయణ యొక్క నామం యొక్క విలువ లేదా మహిమ ఎంత గొప్పది, ఆ వైభవం ఎంత గొప్పది చెప్తావు అంటారు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో తక్కన ఆ యొక్క సూదు కూడా చనిపోయాడు. ఇక ఈ నారదుడికి మొత్తం ఆశ కోల్పోయాడు, ఏంటి నా చేత భగవంతు ఈ విధంగా పనిష్మెంట్ ఇప్పిస్తున్నాడు, ఎట్లని తెలుసుకోవాలని మనం తిరిగి మళ్ళా వైకుంఠం వచ్చి భగవంతుడు అడిగారు, ఇదేమైనా న్యాయం ఉందా, నా చేత జీవహం చేయించావు, గుహత్య చేయించావు, తిరిగి మానవుడు కూడా మనిషి కూడా చంపించే పాపాన్ని కొడుగుతావు, నన్ను ఈ విధంగా నరకపాలకం చేస్తున్నవే, ఇదేమో న్యాయం ఉందని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తారు, ఈ ఒకసారి ఖచ్చితంగా నీకు సమానం దొరుకుతుంది, నువ్వు ఖచ్చితంగా తూర్పు దిగ్గా వెళ్ళు, అక్కడ ఒక రాజు ఇంట్లోని ఒక కురవాడు జన్మిస్తున్నాడు, ఆ కురవాడిని వెళ్ళినట్టే ఖచ్చితంగా సమానం దొరుకుతుంది అంటాడు. సరే ఇంక భగవంతుడు రాగింది కదా అని నారదుడు మళ్ళీ తూర్పు దిగ్గా వెళ్ళాడు. తూర్పు దిగ్గా వెళ్ళి రాజంతా పనుల్లో ఆ యొక్క రాణి ఒక అద్భుతమైన కురవాడిని జన్మించింది. కురవాడి దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర, నాయన భగవంతు నామం ఎంత గొప్పది కొద్ది వివరిస్తావా అని చెప్తాడు. అప్పటి వరకు నోట్లో మాట్లాడాలని కురవాడు ఒకసారిగా నోట్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ స్వామి, నువ్వు నాలుగు జమ్మలు నన్ను వదిలిపెట్టలేదే, నన్ను వెంటాడుతూ వచ్చేవే, ఎంతకన్నా గొప్పతనం ఏముంది అన్నాడు. అదెట్లా అని అడిగాడు. అవును, నేను క్రిమికెట్ జన్మ తీసుకున్నప్పుడు నువ్వు నా చెవిలో వచ్చి భగవంతుని నామాన్ని ఉచ్చరింపజేశావు. ఆ తర్వాత నేను గోవా జన్మ తీసుకున్నప్పుడు నా చెవిలో వచ్చి భగవంతు నారాయణ నామాన్ని లేదా కృష్ణ రామ నామాన్ని ఉచ్చరింపజేశావు. ఆ తర్వాత నేను సూదరించి జన్మించినప్పుడు నా చెవిలో మళ్ళా సేమ్ అదే నామాన్ని ఉచ్చరింపజేశావు. ఇప్పుడు రాజకుమారి ఇంట్లో జన్మ తీసుకున్న తర్వాత నాకు నామం యొక్క విలువ ఎంత గొప్పది, ఎంత శక్తి నువ్వు అడుగుతున్నావు, అంతా నీకే తెలిసి నాకేం తిన్నట్టు అడుగుతున్నావే, ఇదేమో న్యాయంగా ఉందా అని అడిగాడు. అప్పుడు నారదుకు అర్థమైంది భగవంతుడి నామం ఎంత శక్తివంతమైందనే విషయం. అంటే ఇక్కడ ఈ కథలో అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, భగవంతుని నామం అత్యంత దిగజారిపోయిన జీవిని కూడా లేదంటే ఆ యొక్క దేహాన్ని కూడా ఉద్ధరింపజేస్తుంది, ఏ విధంగా అంటే చైతన్యాన్ని పరివర్తన చేస్తుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. లైక్ పెద్దప్రభు కూడా ఒకసారి లాస్ట్లో భాగవత కథలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. వ్యాసదేవుడు ఒకసారి మార్గం మధ్య వెళ్తున్నప్పుడు ఒక పురుగు రహదారికి అడుగు దాటుతున్నప్పుడు అది చనిపోతున్న ప్రాణభయంతో అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు వ్యాసుడు అడుగుతాడు, ఏమా నీ జీవితం మీద అంత భయం అనికు అని. అప్పుడు ఆ పురుగు చెప్తుంది, ప్రతి జీవి కూడా ఈ యొక్క దేహం పైన ఆసక్తి కలిగి ఉంటారు, ఎవరు కూడా ఆసక్తి లేకుండా ఉండరు, సమస్తం తెలిసిన వ్యాసుదేవుడు నువ్వు కదా, నీవెందుకు అట్లా మాట్లాడతావు అని సందర్భం. ఆ విధంగా వ్యాసుడు ఆ జీవిని బ్రాహ్మణ వంశం వచ్చే వరకు కాన్స్టెంట్ గా ఉద్ధరింపజేసి బ్రాహ్మణ వంశం తీసుకున్న తర్వాత అతనికి శిష్యునిగా తీసుకుని ఉద్ధరింపజేస్తాడు. సిమిలర్లీ గురువు అదే పని చేయగలుగుతాడు, భగవంతు నామం కూడా అదే శక్తివంతం చేయగలుగుతున్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందులో మనం నిరంతరం హరికృష్ణ మహామంత్రం జపిస్తున్నాం, భగవంతు నామం భక్తి సేవలో ఉన్నాం, భగవత్ కార్యాలు నిమగ్నమై ఉన్నాం, కాబట్టి మనం ఈ యొక్క భగవంతు యొక్క నామం ఎంత శక్తిది అనే విషయం తెలియకపోవడం ఉండడం వల్ల ఈ యొక్క నామం పట్ల మనం అంత కాన్సన్ట్రేట్ అంటే ఏకాగ్రత చేయడం వల్ల మనం దానిలో ఉన్న వైభవాన్ని లేదంటే ఆనందాన్ని లేదంటే ఆసక్తిని మనం పొందలేకపోతున్నాం. కానీ ఈ నామం ఇంత గొప్పదని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన చైతన్యాన్ని మనం పరివర్తన చేసుకోగలుగుతాము, దాన్ని పవిత్ర చేసుకోగలుగుతాము, తద్వారా భగవంతుని వైభవాన్ని మనం అర్థం చేసుకున్న స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. లేదంటే మనం ఈ యొక్క అల్పమైన స్థాయిలో కలుషితమైన స్థాయిలో ఎంతకాలం మనం కృష్ణ చైతన్యం ఆదరిస్తున్నా కూడా నామం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోలేనట్టయితే లేదంటే దాన్ని బట్టి ఆసక్తి పెంచుకున్నట్టయితే ఇక్కడ వైడూర్యాలతోని లేదా అద్భుతమైన అలంకరణతో నిండిన ఆ యొక్క ద్వారక నగరాన్ని మనం కేవలం కట్టుకథలుగాను లేదా కల్పితమైన కథలుగా మనం చూస్తాం, కానీ అది స్వయంగా జరిగిందనే విషయాన్ని మనం అంగీకరించలేదు అనమాట. అందులో ఇక్కడ మనందరూ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నాం కాబట్టి భగవంతుడి నామాన్ని మనం తీవ్రతగా తీసుకున్నప్పుడు మన చైతన్యం పవిత్రం చేసుకుంటాం, తద్వారా ఆ యొక్క భగవంతుని యొక్క వైభవాన్ని లేదా ఆయన యొక్క లీలల్ని ఆయన యొక్క నామాన్ని ఆయన యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతామన్నది ఇక్కడ ముఖ్యశ్వర మతం. ఇందులో మీకేం సందేహం ఉంటే అడగచ్చు. జయ శ్రీ శ్రీ రాధగన్ భగవాన్కి శిలా ప్రభుపాదకి గౌరవ ప్రేమంది.